108 ఉపనిషత్తుల్లో. ఇంతవరకు మనం 106 ఉపనిషత్తుల గురించి చెప్పుకోవటం పూర్తయిపోయింది. 107 ఉపనిషత్తు బహురుచోపనిషత్తు. ఇది ఋగ్వేదం నుంచి స్వీకరించినటువంటి ఉపనిషత్తు. ఇందులో తక్కువగా శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి శ్లోకం ఒకటి, అన్ని ఉపనిషత్తుల సారమైనటువంటి శ్లోకం. అందులోనూ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఏ ప్రకారంగా సాధన చేయాలి అనే విషయంలో చిట్ట చివరి మాట చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందువల్ల ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి ఈ మంత్రం చాలా ప్రధానమైనటువంటిదిగా మనం భావించవచ్చు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. పంచరూప పరిత్యాగాత్ అస్వరూప ప్రాణత అధిష్టానం పరం తత్వం ఏతం సచ్చిష్యతే మహత్. పంచరూప పరిత్యాగాత్. పంచరూప అంటే 5 రూపాలు కాదు, పంచభూతాలతో తయారైనటువంటి రూపాలు. పంచభూతాలతో ఏవి తయారైనవి? ఇదిగో ఈ దేహం పంచభూతాలతో తయారైంది, మనోబుద్ధులు కూడా పంచభూతాలతో తయారైనవి, ప్రాణాలు పంచభూతాలతో తయారైనవి, ఇంద్రియాలు పంచభూతాలతో తయారైనవి. కాకపోతే స్థూల శరీరము పంచభూతాల యొక్క పంచీకరణంతో తయారైనవి, మిగిలినటువంటి ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాణాలు కానీ ఇవన్నీ కూడా పంచభూతాల యొక్క అపంచీకృత పంచీకరణం చెందనటువంటి భూతాలతో తయారైనటువంటి అవి ఎలాగో మనం తత్వబోధలో చెప్పుకోవటం జరిగింది. అందువల్ల పంచభూతాలతో తయారైనవే ఇక్కడ అన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి పంచభూత రూప దృశ్య పరిత్యాగం, పంచరూపభూత అంటే పంచభూతాలతో పంచభూతాల యొక్క రూపాల యొక్క దృశ్య పరిత్యాగం వల్ల, అంటే పంచభూతాలతో తయారైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క పరిత్యాగం వల్ల, అంటే వీటిని విడిచిపెట్టడం వల్ల. ఇంకొకటి కూడా ఉంది, అస్వరూప ప్రహాణత అని. అస్వరూపమైనటువంటి వాటిని విడిచిపెట్టడం వల్ల. అస్వరూపం అంటే ఏమిటి? రూపం లేకపోవటమే అస్వరూపం, లేదా మన స్వరూపం కానటువంటి అవి జడ పదార్థాలు. జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడిచిపెట్టడం వల్ల ఏమవుతుందట? అధిష్టానమై అంటే ఈ లోకానికి, ఈ జగత్తుకి, ఈ వస్తువులకి, ఇక్కడ ఉన్నటువంటి జీవులకి, ప్రాణులకి, అన్నిటికీ అధిష్టానం ఏమిటంటే పరమాత్మ. కాబట్టి అధిష్టానమైనటువంటి ఏకమైనటువంటి అంటే ఒక్కటే అయినటువంటి మహత్తరమైనటువంటి అంటే శ్రేష్టమైనటువంటి పరతత్వం, ఆ పరతత్వం ఏదైతే ఉందో అంటే ఆత్మతత్వం ఏదైతే ఉందో, పరమాత్మతత్వం ఏదైతే ఉందో, బ్రహ్మం ఏదైతే ఉందో అది మిగులుద్ది. దేని మిగులుద్ది? వాటిని తీసేయటం వల్ల. అంటే మొత్తం దీని యొక్క భావం ఏమిటంటే ప్రాణంతో తిరుగాడుతున్నటువంటి ఈ జీవుళ్ళు, అంటే మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ క్రిమికీటకాలు కానీ అన్నీ ప్రాణంతో కదులుతూ ఉన్నటువంటివి. నిజంగా ప్రాణంతో కదులుతున్నాయని అంటే వాటంతా వాటి శక్తి లేదు, అవి కూడా జడమైనటువంటివే, అవి ఆత్మ చైతన్యం వల్లనే కదులుతూ ఉన్నాయి. అలా కదులుతూ ఉన్నటువంటి వాటన్నింటినీ తొలగించి అంటే వాటిని నిరోధించి వాటిని పరిత్యాగం చేయటం వల్ల, అలాగనే జడమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిత్యాగం చేయటం వల్ల, అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రాణుల్ని ప్రాణం లేనటువంటి వాటిని పరిత్యాగం చేయటం వల్ల పరమాత్మ మిగులుద్ది, పరమాత్మగా మిగులుతాం. ఇక్కడ నిజంగా ఏమున్నాయి అని అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు, ఇంకా ఒకటి ఉంది ఆత్మ. కాబట్టి వీటన్నిటిని తీసేస్తే మిగిలేదు ఆత్మే కదా. మరైతే ఇక్కడ జడ పదార్థాలన్నీ కూడా వాటిని కూడా ఎందుకు చెప్పారు? నిజంగా ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఎందుకు జన్మించాడు ఈ లోకంలో అని అంటే మోక్షాన్ని పొందుతాను. అసలు ఇక రెండో కారణమే లేదు, ఉన్నది ఒకే ఒక్క కారణం మోక్షం పొందటం. ఆ సంగతి తెలియదు అందరికీ, తెలియజెప్పేవి శాస్త్రాలు. శాస్త్రాలతోనికి పోకపోతే ఈ సంగతి ఎప్పటికీ తెలియదు. శాస్త్రాలతోనికి పోయినటువంటి వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. విషయం అయితే తెలుస్తుంది కానీ మరి ఆ లక్ష్యాన్ని సాధించాలనేటువంటి పట్టుదల అందరిలో ఉంటుందని చెప్పలేదు, ఏదో కొద్దిమందిలో ఉంటుంది. అందువల్ల మానవ జీవితం యొక్క పరమార్థం, పరమలక్ష్యం మోక్షాన్ని అందుకోవటం. కాబట్టి ఆ మోక్షాన్ని కనుక అందుకోవాలి అని అంటే ఈ లోకంలో ఏ మానవుడికైనా సరే ప్రాపంచిక విషయ వస్తువుల పట్ల వైరాగ్యం కావాల్సిందే, అది లేకుండా మోక్షం రాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆస్వరూప ప్రణా ప్రహాణత అని చెప్పింది ఏంటంటే ఈ జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిరోధించాలి, వాటిని కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అని అంటే భౌతికంగా విడిచిపెట్టడం కాదు, మానసికంగా విడిచిపెట్టాలి. మానసికంగా విడిచిపెడితే భౌతికంగా ఉన్నా లేకపోయినా మనకు లెక్కలేదు. మానసికంగా విడిచిపెట్టకుండా భౌతికంగా విడిచిపెడితే మళ్ళీ మనసు దాని మీద ఇవ్వదు. ఇప్పుడు మనకి ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులన్నీ కూడా మనకి సుఖాన్ని ఇస్తాయని అనుకుంటాం, దానికోసం వాటిని సంపాదించుకోవాలనుకుంటాం, సంపాదించుకొని సుఖపడాలని అనుకుంటాం, అందుకోసం వాటి మీద ఆసక్తిని పెంచుకుంటాం, కోరికను పెంచుకుంటాం, వాటిని తెచ్చుకోవటానికి కష్టపడతాం, పనులు చేస్తాం, ఎలాగోలాగా సాధిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మన మనస్సు అంతా కూడా వస్తువుల్లో ఇరుక్కుపోతూ ఉంది. అందుకని ఈ జడ వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదిలిపెట్టు. సరే, జడ వస్తువుల మీద వ్యామోహాన్ని వదిలిపెట్టావు, కష్టమో నిష్ఠూరమో ఎట్టా వదిలిపెట్టావు అనుకోండి, వస్తువుల మీద వ్యామోహం వదిలిపెట్టాం కానీ దేహం నేననేటువంటి భావాన్ని వదిలిపెట్టలేదే, ఈ మనస్సు నేననేటువంటి భావాన్ని వదిలిపెట్టలేదే. దేహానికి ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఇబ్బంది కలిగింది అంటున్నానే, మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు కలిగిందని అంటున్నానే. అందువల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ప్రాణాలు వీటితో, అంటే ఇవన్నీ కూడా పంచభూతాలతో తయారైనటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా విడిచిపెట్టు. అంటే వీటి మీద ఉన్నటువంటి మోహాన్ని విడిచిపెట్టు, వీటి మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ దాన్ని కూడా విడిచిపెట్టు, సంఘభావం ఆ రెండు కూడా విడిచిపెట్టాలి. ఈ రెండు విడిచిపెడితే ఏం మిగులుద్ది అని అంటే ఈ రెండు విడిచిపెడితే ఏం మిగులుద్ది, నిజంగా ఏముందో అది మిగులుద్ది. నిజంగా ఏముంటే అది మిగులుద్ది. నిజంగా ఏముంది అని అంటే పరమాత్మ. మనకేమైనా కనపడుద్దా? కనపడదు. వినపడుద్దా? వినపడదు. మరి వాక్కు అందుద్దా? అందదు. మనసుకు అందుద్దా? అందదు. బుద్ధికి అందుద్దా? అందదు. ఎలాగూ అందంది, ఎలాగూ కనపడింది, అది మిగిలిపోద్ది. అంటే అది నువ్వుగా మిగిలిపోతావు, అది నీ స్వరూపం అవుద్ది, అదే సాక్షాత్కారం, అదే ఆత్మ సాక్షాత్కారం. దానికి ఇక్కడ చెప్పారు మాట అధిష్టానం అని. అధిష్టానం అనేటువంటి మాట ఎందుకు చెప్పారనంటే ఏది ఆధారంగా ఉందో ఆ ఆధారం ఉండబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆధారం కనుక లేకపోతే ఇవన్నీ కూడా ఉండవు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, మనందరికీ భూమి ఆధారంగా ఉంది. ఆ భూమి కనుక లేకపోతే ఇట్లా ఇక్కడ ఏమైనా కూర్చోగలుగుతామా? మనం కుర్చీ వేసుకోనైనా కింద అయినా ఎట్లయినా సరే కూర్చోగలుగుతామా? కూర్చోలేదు. భూమి ఆధారంగా ఉంటే కూర్చుంటాం. మనం ఎటైనా కదలొచ్చు, భూమి మాత్రం అక్కడే ఉంటుంది, అది శాశ్వతం. అదే ప్రకారంగా ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటికి, ఈ సమస్తమైనటువంటి వస్తువులకి, ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారంగా అధిష్టానంగా ఏముంది అనంటే పరమాత్మ. అందుకని అధిష్టానమైనటువంటి ఆ పరబ్రహ్మమే మిగులుతుంది, ఆ పరమాత్మే మిగులుతుంది అని చెబుతున్నారు. అధిష్టానం అనంటే కేవలం ఆధారం మాత్రమే కాదు, అది ఆధారము అధిష్టానం రెండు కూడా. ఆధారం అంటేనేమో ఇప్పుడు మనం కూర్చోటానికి ఉన్నది ఆధారం, అధిష్టానం అంటేనేమో అదే ఇదిగా కనపడతా ఉంది. అధిష్టానం అంటే అది అంటే అసలు వస్తువు అది. ఇప్పుడు దేహాలు ఉన్నాయి అనుకోండి, ఈ దేహాల్లో అసలు వస్తువు ఏంటంటే పరబ్రహ్మం, పరమాత్మ, పరమాత్మ చైతన్యం. అందుకని దాన్ని అధిష్టానం అని అన్నారు. కాబట్టి ఇలా అధిష్టానమైనటువంటిది ఏకం, ఏకం అని అంటే ఒక్కటే అయినటువంటిది. ఈ ఏకం అనే మాటను కూడా పదే పదే చెప్పడం దేనికనంటే ఆత్మభావన మనలో స్థిరపడటానికి ఏకం అనేటువంటి మాట బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉన్నదంతా ఒక్కటే, రెండవదేదీ లేదు. ఈ రెండవదేదీ లేదు, ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి భావన మన గనక విచారణలో గనక నిలిచినట్లయితే అప్పుడు ఆ అనంతంగా అఖండంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యం మన దృష్టి పదంలో అలా నిలబడుతుంది. ఇక్కడ కొన్ని పదాలని ఎంత వివరించినా మనం పై పైన వింటామే కానీ మన అనుభూతికి రాదు. మన అనుభూతికి రావాలి అని అంటే వాటిని మనం స్వయంగా విశ్లేషణ చేసి తెలుసుకోవాలి. అందుకనే గురు బోధకి కొంత పరిమితి ఉంది. ఆ పరిమితి ఏమిటనంటే మనం అర్థం చేసుకోవటానికి గురు బోధని స్వీకరించి విశ్వాసంతో ఉండి ఆ బోధను మనం విశ్లేషణ చేసి తెలుసుకోవాలి. అలా విశ్లేషణ కనుక చేయకపోయినట్లయితే ఆ గురువు ఏ భావంతో చెప్పాడో ఆ భావం మనకి నిలవదు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక అనుభవం ఏదైనా కనుక ఉందంటే ఆ అనుభవాన్ని చెప్పాలనుకోండి, ఆ అనుభవాన్ని నోటితో చెప్పేటప్పటికి, భాషతో చెప్పేటప్పటికల్లా దాని ప్రభావం కొంత తగ్గిపోద్ది. దాన్ని వినేటప్పుడు అంతవరకు విన్నది, ఆ తర్వాత దాని ప్రభావం తగ్గిపోయింది. కనుక ఈ అనుభూతిని ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు. అయినా సరే చెప్పడానికి వీల్లేనటువంటి అనుభూతిని ఏదో ఒక రకంగా భాష ద్వారా, హావభావాల ద్వారా గురువు బోధిస్తాడు. ఆ బోధించినటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకునేటువంటి అర్హత మనకు ఉండాలి. ఆ అర్హత కనుక ఉంటే దాన్ని కొంత అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత విశ్లేషణ చేసి, స్వయంగా విశ్లేషణ చేసి చూస్తే మనకు అనుభూతికి వస్తుంది. అందువల్ల ఏకం అనేటువంటి పదం, ఆ ఒక్కటే అనేటువంటి పదం అది ఎట్లా ఊహించాలా అనేటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చూడండి, ఏకం అని అంటే మనకు అర్థం కాదు, కానీ ఒక వస్తువుని, వస్తువు అని అంటే ఒక అట్ట అనుకోండి, పెద్ద అట్ట ఎంత కావాలంటే అంత మనం ఆ అట్టను తెచ్చుకోవచ్చు. కింద నుంచి పై దాకా ఇంత మందం ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత వెడల్పు ఉంది, అక్కడి నుంచి అక్కడ దాకా అంత పొడవు ఉంది. దాన్ని దీంట్లో అరేంజ్ చేశారు. ఈ గది మొత్తంలో అది అరేంజ్ చేశారు. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక వస్తువు కానీ మనం కానీ ఎవరినో లోపలికి వచ్చి చూడటానికి వీలవుద్దా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం అట్లా లోపలికి వచ్చి ఇక్కడ ఏముంది ఈ అట్టను మనం చూద్దాం అంటే వీలవుతుందా? రావటానికి వీలవుద్దా? వీలు కాదు. ఎందుకని? ఎట్లా వస్తాం? కింద నుంచి పది దాకా ఉండే ఆ అట్ట మొత్తం అంతది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే, ఆ గోడ నుంచి ఈ గోడ దాకా ఉండే, ఈ గోడ నుంచి ఆ గోడ దాకా ఉండే, అంటే మొత్తం నిండిపోయా, గాలి కూడా లేదు అక్కడిగా. మరి మనం ఎట్లా వస్తాం? వారు ఒక చిన్న చీమను పంపిద్దామండి అని ఒక చీమను వదిలేమనుకో, అది అక్కడే ఆ అట్ట ఎక్కడుందో అక్కడ ఆగిపోద్ది, యువతలకు రావడానికి లేదు. ఎక్కడ వచ్చి సందేది ఖాళీ ఏది? అదే ప్రకారంగా ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఏకం. ఇంకా రెండో దానికి స్థానం లేదు. అలాగనే ఆత్మ, ఈ పరమాత్మ, ఈ బ్రహ్మము ఎలా ఉన్నదనంటే ఈ జగత్తంతా నిండుంది, ఈ జగత్తుకి ఆవలా నిండుంది, ఈ మొత్తం అంతా అదే ఉంది, అది ఏకం. అదిగో అదిగా మిగిలిపోతాం. కాబట్టి అటువంటి అధిష్టానమైనటువంటి, ఏకమైనటువంటి, మహత్తరమైనటువంటి, మహత్తరం ఎందుకన్నారంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు, అందుకని మన ఊహకు అందేటువంటిది కాదు, అందుకని మహత్త మహత్తరం అన్నారు. ఆ మాత్రమైనటువంటి పరమతత్వం మిగిలిపోతుందంటే పరమాత్మగా మిగులుతాం. అందుకోసమే మనం మన శ్లోకం చెప్తున్నాం చివరిలో, నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేయటం. ఏం చేయాలా? దేహం కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవి ఏమీ కాకపోతే ఇంకా ఏముందో అది అది అవుతాం మనం. ఇవేమీ కాకుండా ఏముంది? చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యం అవుతాం, అదే ఆత్మ కాబట్టి ఆత్మ అవుతాం, అదే పరమాత్మ కాబట్టి పరమాత్మ అవుతాం. ఈ పరమాత్మను ఎప్పుడవుతాం? ఇదిగో ఈ అడ్డ ఉన్నటువంటి ఐదు పొరలు, వీటిని తీసేస్తే అవుతాం. ఈ పొరలు కనుక ఉంటే మనం పరమాత్మగా ఉండలేము, ఈ పొరలు కనుక పోతే మనం పరమాత్మగా ఉంటాం. కాబట్టి ఇదిగో ఈ విధంగా మనకి ఈ నేతి నేతి అని చెప్పినట్టుగా ఈ అన్నిటినీ కూడా, అంటే ఈ కల్పితమైనటువంటి జగత్తులో, ఈ విద్యా జగత్తులో ఉన్నటువంటి అన్నీ కూడా అనిత్యమైనటువంటివి. అంతేకాదు అవి అసలు సత్యం కాదు, విద్య లేనటువంటివి, ఊరికి గార్డివాడు చూపించినటువంటి వాటి మాదిరిగా కనపడతా ఉన్నటువంటివి. అందుకని వాటిని కాస్త తొలగించి మనం మనంగా ఉండాలి అని చెప్పేదే ఈ ఉపనిషత్తు. ఈ ప్రకారంగా మనం ఈ 107 ఉపనిషత్తుల్ని మనం పూర్తి చేసాం. 108వ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తు, అది శుక్లయజుర్వేదంలోది. విచిత్రం ఏమిటంటే మొట్టమొదటి ఉపనిషత్తు శుక్లయజుర్వేదంలోదే, చిట్టి చివరి ఉపనిషత్తు కూడా శుక్లయజుర్వేదంలోదే, మొదటిది ఈశావాస్య ఉపనిషత్తు శుక్లయజుర్వేదం, చివరిది కూడా శుక్లయజుర్వేదం. ఇప్పుడు ఈ 108 ఉపనిషత్తులు కూడా, ఈ 108ని కనుక మనం లెక్కలో తీసుకుంటే దీంట్లో ఋగ్వేదంలో నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తులు 10 ఉన్నాయి. ఈ 108లో ఋగ్వేదం నుంచి వచ్చినటువంటి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే యజుర్వేదంలో 2 యజుర్వేదాలు ఉన్నాయి, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదంలో 32 ఉన్నాయి, శుక్ల యజుర్వేదంలో 19 ఉన్నాయి. యజుర్వేదంలో ఎక్కువ ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో 32 ఉపనిషత్తులు, శుక్ల యజుర్వేదంలో 19 ఉపనిషత్తులు, సామవేదంలో 16 ఉపనిషత్తులు ఉన్నాయి, అధర్ణవేదంలో 31 ఉపనిషత్తు ఉంది. ఈ ప్రకారంగా 108 ఉపనిషత్తులు కూడా ఈ 5 వేదాల విభాగాల్లో నుంచి మనకు వచ్చినాయి. ఈ ఉపనిషత్తులన్నింటినీ కూడా ప్రతి వేదంలో ఉన్నటువంటి శాఖ అంటారు. అంటే ఒక వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు ఉంటాయి. వేదంలో ఒక శాఖ ఒక ఉపనిషత్తు కాబట్టి అట్లా మనకి 108 ఈ ఉపనిషత్తులు కూడా 108 శాఖలకు సంబంధించినవి కాదు. నిజంగా 1180 శాఖలు ఉన్నాయి 4 వేదాల్లో. ఒక సామవేదంలోనే 1000 శాఖలు ఉన్నాయి, మొత్తం 1180 శాఖలు ఉన్నాయి. కానీ మనకు 108 ఉపనిషత్తులే పేర్లు తెలిసినటువంటివి, ప్రచారంలో ఉన్నటువంటివి, మిగిలిన అంతగా ప్రచారంలో లేవు. ఎక్కడో చోట పేరు ఎక్కడో తగిలితే తగులుతుంది అది బాగా పరిశీలన చేస్తే. అందువల్ల ఇట్లా మనం ఈ 107 ఉపనిషత్తుల్ని మనం పూర్తి చేసి 108వ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తు ఒక్కదాన్ని ఇప్పుడు ఆపుతున్నాం. ఈ 108వ ఉపనిషత్తు అయినటువంటి ముక్తికోపనిషత్తుని మనం తర్వాత విపులంగా వివరంగా మొత్తం దాంట్లో ఉన్నటువంటి అన్ని మంత్రాలని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంతో మనకి ఆ 108 పూర్తయిపోతాయి.